ब्रह्मा गुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः
భారతదేశపు యొక్క చరిత్రలో దేవాలయాలకి చాలా ప్రముఖ పాత్ర ఉన్నది. విద్యాలయాలు లాగే దేవాలయాలలోకి వెళ్ళి వ్యక్తులు జీవించే కళ నేర్చుకునేవారు. దేవాలయాలలో జీవించే కళ నేర్చుకునేవారు. ఈనాడు మనకి జీవించటం రాదు. ఏదైనా కష్టాలు వచ్చేసరికల్లా గాభరా పడిపోతాం, దెంబేలు ఎత్తిపోతాం, మార్కులు రాలేదంటే ఆత్మహత్యలు, ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోనంటే ఆత్మహత్యలు, ఇంకా పొగరున్నవాడు అయితే ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోనంటే చంపేస్తానంటాడు, ఏంటి నాన్సెన్స్ అంతా? భావం అర్థమవుతుందా? అంటే మనకి అసలు జీవించటం అంటే నీకు నచ్చినట్టు జీవించటమే జీవించటం అనుకుంటే భ్రమ. ఎందుకంటే నువ్వు ఒక విశాలమైనటువంటి కార్యకారణ వలలో ఒక బిందువు మాత్రమే. యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్. ఓ అఖండంలోని ఒక చిన్న బిందువు మాత్రమే. అంతేత జీవించే కళ మనం మన పిల్లలకి నేర్పకపోతే రాబోయేటటువంటి రోజులలో మీరు ఇంకా చాలా చాలా అరాచకత్వాలు చూడబోతున్నారు. ఎవరు స్పష్టంగా చెప్పటం లేదు ప్రమాదం గురించి. నేను మాత్రం చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి దేకండి అంటే పృథ్వీ గ్రహము కోపించింది. అనేక భూకంపాలు ఇంకా త్వరలో చాలా ఎక్కువ రాబోతున్నాయి. మొన్న రాబోయి ఆగిపోయింది. టా ఆగిందని నేనే అనుకోవటం లేదు. ఎక్కడ సంగతి చెప్తున్నా? వచ్చింది కదా, ఇంకా వస్తుంది. ఇవి ఇక్కడతో ఆగవమ్మా. ఇవి ఇది మీకు కేవలము రాబోయేటటువంటి రోజుల యొక్క రుచి మాత్రమే మీరు చూస్తున్నారు. మరి వీటిని అడ్డుకోవటం ఎలా? జరిగాక నువ్వు సహకారాలు అందిస్తే లాభం ఏంటి? పోయేవాళ్ళు పోయారు, దెబ్బతిన్నవాళ్ళు దెబ్బతిన్నారు. దెబ్బతినకుండా ఆపగలమా అంటే ఖచ్చితంగా ఆపగలము. మనం చేసేటటువంటి అనేక ప్రయత్నాల ద్వారా రేపు వచ్చేటటువంటి లేకపోతే వచ్చేటటువంటి సునామీలో కూడా, మొన్న వచ్చిన మలేషియాలో వచ్చిన సునామీ కంటే ఇది కొంచెం పెద్దది. అది 6, ఇది 8. కానీ జన నష్టము మాత్రము ఏమీ జరగలేదు. అది మీరు గమనించుకోవాలి. మనం చేసినటువంటి దానివల్ల, మనం చేసేటటువంటి అఖండ భాగవత యజ్ఞ ప్రభావం వల్ల వస్తాయి. ఇంకా భూకంపాలు వస్తాయి, పోయేవాళ్ళు పోతారు, ఎలాగో మనం ఏం చేయలేము. కానీ మీకు అర్థమైతే మీరు మీ కుటుంబాలు మీ కుటుంబ సదస్యులు ఎక్కడున్నారో అక్కడ కూడా వారు క్షేమంగా ఉంటారు. అంచేత నిజంగా మా కుటుంబాలకి మేము సహాయపడదలుచుకున్నాము అంటే ఈ అఖండ భాగవత యజ్ఞాల పరంపర కొనసాగించండి. అది మొదటి సూచన. అంచేత అఖండ భాగవత యజ్ఞం గురించి మాస్టర్ చెప్పలేదు అని మానేయకండి. భాగవత యజ్ఞాలు జరగాలి. మీ కుటుంబము, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా వారికి చాలా చిత్ర విచిత్రమైనటువంటి రీతుల్లో సహాయ సహకారాలు అందజేయబడతాయి అని మీరే గమనించుకుంటారు. తర్వాత ఒక సంవత్సరం లోపల అఖండమైనటువంటి భూఖండాలు కూడా ఖండఖండం అయిపోతాయి. ఏషియా కూడా ముక్కలు ఇవ్వబోతోన్నది. భారతదేశపు యొక్క భౌగోళిక స్వరూపము మారుతుంది ఈ భూఖండాల వల్ల. ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరిగినా తమాషా ఏంటి అంటే మానవుడి యొక్క ప్రతిభ చెడు నుంచి కూడా మంచిని వాడు సాధించుకోగలడు. దానికి మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. అంతేత ఈ ప్రయత్నాలకి కారణాలు అడగండి. సైంటిస్ట్ ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే వాడు చేసిన ప్రతిదానికి కారణం చెప్పు అని ఎవడు అడగడు. వాడు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతాడు. వాడు చేసిన ప్రయోగము సత్ఫలితాలు ఇవ్వకపోయినా అది వాడికి మంచి దారి చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం చేసేటటువంటిది ప్రయోగాలు కావు. ఋషులు ఇచ్చినటువంటి వాళ్ల తపస్సు శ్రమ, దానితో వాళ్ళు అవగాహన చేసుకున్నటువంటి యజ్ఞ విద్యను పరిపూర్ణంగా మనం ఉపయోగించుకుంటున్నాం. చేత మనం చేస్తున్నది గెస్ వర్క్ కాదు, కాబోలనేం కాదు, గ్యారంటీ అన్నమాట అది. భాగవత సప్తాహాలు ఎక్కడ ఎక్కడ జరిగితే అక్కడక్కడ రక్షణ మాత్రం ముందు గ్యారంటీగా ఉంటుంది. తర్వాత సంగ తర్వాత చూద్దాం, ముందు అది ఇంపార్టెంట్ మనకి. దీని తర్వాత ప్రదక్షిణలు, గురుస్థానాలు గురించి చెప్పాను నేను మొన్న డిసెంబర్ 26 వచ్చినటువంటి సునామీ చేస్తున్నప్పుడు మేము 200-300 మందిని సముద్రానికి ఒక అడుగు దూరంలో ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. సముద్రానికి ఒక అడుగు దూరంలో తీరాల దగ్గర ఉన్నాం. అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల సునామీ కొట్టింది. మాకు తెలియదు సునామీ వచ్చింది. మేము అక్కడే ఉన్నాం. ఆ రోజు పిల్లలేమో నీళ్ళలో ఆడుకుంటున్నారు, ఎవరికి ఏం కాదు. దాని పక్కనున్నటువంటి తీర ప్రాంతాల్లో కొంపలు అండుగుపోయి. అక్కడ ఏం జరిగింది అంటే ఆ 2-3 రోజులలో 125,000 ప్రదక్షిణలు గురువుగారి యొక్క ప్రఖర ప్రజ్ఞ, ప్రఖర సజల శ్రద్ధకి చేసాం. అక్కడ రాత్రి పగలు చేసాం. మాకు తెలియదు సునామీ వస్తుందని. మేము మా సాధనలో భాగంగా ప్రదక్షిణాలు పెట్టుకున్నాం. ఎన్ని ప్రదక్షిణాలు చేసామో చెప్తున్నాం కదా, 125,000 ప్రదక్షిణాలు చేసాము. ఆ తీరానికి సునామీ కొట్టలేదు. అంటే మనం గొప్ప చెప్పుకుంటే పేపర్లో పడేది ఉండేది. అది గొప్ప కోసం కాదుగా ఇచ్చేసింది. మనకున్న నమ్మకము మన వాళ్ల చేత మంచి పనులు చేయించడం. చేత ప్రదక్షిణలు కూడా చాలా ఇంపార్టెంట్. 112 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా చేసుకోండి. ఇదంతా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చేస్తూ అది మానేస్తారు. ఇవి మానకూడదు. ఇది ఆహారం ఎంత ముఖ్యమో నిత్య జీవితంలో ప్రదక్షిణాలు కూడా అంత ముఖ్యం. దానికి ఒక ప్యాంప్లెట్ మన వాళ్ళు రెడీ చేస్తారు 2-3 సంవత్సరాల లోపల. ఆ ప్యాంప్లెట్ మీరు 2009 ఆ ప్రాంతాలకి తీసుకోండి. ఈ లోపల నేను చెప్పింది మీరు చేయగలిగితే ప్యాంప్లెట్లు లేకుండా మంచిది. ఇవాళ రాలేదుగా ప్యాంప్లెట్లు. ఇంకా అర్థమవుతోందా? మేము మంచి పని చేస్తాము అంటాం వేరు, చెయ్యటము వేరు. కారణాలు ఏం కారణాలు చెప్తే వెళ్ళాము. నేను చూసుకోలేదండి, బ్రేక్ బదులు యాక్సిలరేటర్ మీద కాలు పెట్టానండి అనే లోపల ఓడిపోతాడు. కొంచెం ఆ యాక్టివిటీ రావటం లేదు. మీకు ఇంకా విశిష్టమైనటువంటి ఘనమైనటువంటి తమో గుణంలో పడి ఏడుస్తున్నారు. ఎంత కష్టమైనా ఎంతదైనా నెక్స్ట్ మినిట్కి వచ్చేయాలి. అది ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. కొంతమంది వ్యక్తులు నాకు పరిచయం ఉన్నారు, వాళ్ళు తక్షణం చేసేస్తారు. వాళ్ళు తక్షణం చేసిస్తారని వాళ్ళని అభిమానిస్తే చాలా మంది కాస్త బాధ చేస్తుంది. అంటే ఆ రోగాలు ఎలా ఉంటాయో చూడండి, మానసిక రోగాలు. చేత ప్రదక్షిణ ప్యాంప్లెట్ మీరు ఎక్కడో అక్కడ చేజిక్కించుకోండి. ఎక్కడ దొరికినా మీరు వెతుక్కోండి కాస్త. ప్రదక్షిణ ప్యాంప్లెట్లు అందరి ఇళ్లలో ఉండాలి. రెండవది ఏం చెప్పాను నేను, గురుస్థానాలు. కింద 6 ఇటికెలు, పైన 6 ఇటికెలు ఖచ్చితంగా అందరిళ్లలోనూ ఉండాలి. ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. తర్వాత మీకు తెలిసాక కూడా మీరేం చేయలేరు. జరిగిపోయాక జరక్క ముందు జాగ్రత్త పడండి. ప్రతి ఇంట్లలోనూ 12 ఇటికెలు. సిద్ధిసాయి చేతిలో ఎప్పుడో ఒక ఇటుక ఉండేది మీకు తెలుసా? ప్రతి ఆయన నిద్రపోతున్నా కూడా ఆయన ఇటుక మీదే తలబెట్టుకుని పడుకునేవాడు. ఒక ఇటుకే ఆయనకు అంత ఇంపార్టెంట్ అవుతే మనం 12 ఇటుకలు పెట్టుకోమంటున్నాం. ఇవి గురుస్థానాలు. దాని మీద 5 దీపాలు, 5 అగరొత్తులు. దీనికి ఒక ప్యాంప్లెట్ ఉంది. మరి అది ఎప్పుడు మీ చేతులకు అందుతుందో, మరి మీరు ఎలా వేసుకుంటారో ప్రణాళిక. రామారావు గారు వింటున్నారా? చిన్న కేసీ ఇక్కడ ఎవరికి ఇవ్వటం లేదు, ఇక ప్రదర్శనల గురించి నేను చెప్తాను. పాయింట్ అది కదా, మీ ఇంట్లో ఉంటే ఏం లాభం, మా పాంప్లెట్లు కంచీలో ఉండాలా, సరేనా? అదొకటి గుర్తుంచుకోండి, ఎప్పుడూ మీ చేతిలో ఉండాలి, ఇళ్లలో ఉండకూడదు, ఆ సంచిలో ఉండాలి, గుర్తుంచుకోండి. ప్రదక్షిణ ప్యాంప్లెట్లు, గురుస్థాన ప్యాంప్లెట్లు, దాని తర్వాత భాగవత సప్తాహ యజ్ఞ విధి విధానము ప్యాంప్లెట్లు, గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞ ప్యాంప్లెట్లు ఖచ్చితంగా మన వాళ్ళ అందరి చేతిలోనూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, సినిమా హాల్కి వెళ్ళినా, ఏమో అక్కడ ఎవడు దొరుకుతాడో పక్కన, అర్థమైందా? ప్లస్ కాంటాక్ట్ అడ్రస్, మీ కాంటాక్ట్ అడ్రస్ దాని మీద స్టాంప్ ఏదో వేసుకుని లేకపోతే రాసి ఇవ్వండి. అవి రెడీగా ఉండాలి. ఇవి నాలుగు మన వాళ్ళ ఇళ్లలో, మీరు బయటకు వెళ్ళినా ఇవి నాలుగు ఉండాలి. ఇది శంఖం చక్రం గదా పద్మం లాగనమాట. శ్రీకృష్ణుడు విష్ణువు చేతిలో ఉండేటటువంటి శంఖము చక్రము గద పద్మములాగా ఈ నాలుగు ఎలా చెయ్యాలి అనేటటువంటిది మీరు ఇంకా కావాలంటే సింప్లిఫై చేసేసుకోండి, నాకే అభ్యంతరం లే. ప్రదక్షిణ, గురుస్థానాలు. గురుస్థానాలంటే 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు. మొత్తం మీ జీవితం మారిపోతుంది. అది మీ ఇంట్లో ఉంటే, అంటే ఉపయోగించుకుంటే. టీవీ మీ ఇంట్లో ఉండి మీరు పెట్టుకోకపోతే ఏం లాభం? అంచేత మీ ఇంట్లో ఉంటే అంటలో పెట్టుకున్నామండి అని మీరు నిద్రపోతే లాభంలే. ప్రతిరోజు 12 ఇటికలు పద్ధతిగా పెట్టుకుని దానిపైన 5 అగరత్తులు, దానిపైన 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించుకున్నాక మీ ఇష్టమైనటువంటి దైవనామము చేసుకోండి. ఇది కాక అసలైన సిసలైనటువంటి భారతీయత మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి ఒక విశేష గీతా సాధనా పద్ధతి నేను అందజేస్తున్నాను. దానికి అసలు బ్యానర్ ఏమని చెప్తున్నాను అంటే మహాభారతము, శ్రీమద్ భగవద్గీత. ఇక్కడ భారతము మహాభారతము అంటే భారతదేశము ప్రపంచాన్ని అన్నిటినీ ఆక్రమించేసుకుని అదొక చక్రవర్తి పీఠాన్ని అధిగమిస్తుందని కాదు, భారతీయ ఆధ్యాత్మిక విద్య ప్రపంచానికి వెళ్తుంది. ఇదివరకు కూడా భారతీయ ఆధ్యాత్మిక విద్య ప్రపంచాన్ని శాసించేది, ప్రతి చోట కూడా ఆ భారతీయ సూర్య దేవాలయాలు మీకు ప్రతి చోట కనిపిస్తాయి. ఇటలీలో కనిపిస్తాయి, జర్మనీలో కనిపిస్తాయి, అమెరికాలో మాయన్ సివిలైజేషన్ మొత్తము, ఈజిప్ట్లో ఈజిప్షియన్ సివిలైజేషన్ మొత్తము సూర్యుడి మీద ఆధారపడినటువంటి సివిలైజేషన్సే. అంచేత ఈ భారతీయ ఆధ్యాత్మిక విద్య ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేది. మళ్ళీ మనము భారతదేశం యొక్క మనము ఈ భారతీయ ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందజేయాలి. దాంట్లో సూత్రముగా గీతా విజ్ఞానాన్ని మీకు చెప్పాను. అందులో మీరు చేసేది ఏమీ లేదు, మీరు సమర్పణ చేసేసుకుంటారు, కళ్ళు మూసుకుంటారు, ఆ శ్లోకాలు చెప్పి నువ్వు చేసుకుంటారు. ఇంకా నువ్వు చెప్పి ఏం చేయమంటావో నేను చేస్తాను. ఈ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే నష్టో మోహ నృతే లబ్ధ తత్ ప్రసాదాత్ మయాచ్యుత, నీ యొక్క అనుగ్రహంతో నా ఈ మోహము అవి పోయాయి, ఇంకా నేనేం చేస్తాను అంటే నువ్వు చెప్పింది చేస్తా. నీకు ఇష్టం వచ్చింది ఆయన చెప్పాలి అనుకోకూడదు. నీకు ఇష్టం వచ్చింది ఆయన ఎందుకు చెప్తాడు? అర్జునుడికి ఇష్టం వచ్చింది ఏం చెప్పలే, అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు. అంచేత మీ సాధన సఫలం అవుతుందో లేదో దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట, మీ యొక్క నిత్య జీవితంలో వచ్చేటటువంటి మార్పులు బట్టి. ఇంకా అక్కడ ఏమవుతుంది అనేది మీ చేతిలో లేదు, కృష్ణుడి చేతిలో ఉంది. కనుక ఆ విధానాన్ని నేను ఎక్కడితో చెప్పి వదిలేశాను. నేను ఎటొచ్చి ఏం చెప్పాను, కాస్త తీవ్రమైనటువంటి గీతా సాధకులు అవుతే మీరు రోజుకి 116 శ్లోకాలతో ఆహుతులు వేసుకోండి, కనీసము ఒక అధ్యాయమైనా పారాయణ చేయండి. రియల్ గీతా ప్రచార సాధకులు అవుతే మీరు ప్రతిరోజు 18 అధ్యాయాలు చదువుకోండి, వారానికి ఒకసారి 700 శ్లోకాలతోనూ కూడా ఆహుతులు వేసుకోండి. తర్వాత జీవితంలో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. వాళ్ళు ప్రణాళికాబద్ధంగా నన్ను ఉపయోగించుకోదలుచుకుంటే వీలున్నప్పుడల్లా ఒక్కొక్క అధ్యాయం మీద క్లాసులు పెట్టించుకోండి. అక్కడ ఆ యోగము ఏంటో చెప్తాను నేను. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. అంచేత అర్జున విషాద యోగము యోగం ఎలా అయింది అని అదొక యోగ సాధనగా చెప్తాడు భగవద్గీతలో. కొంచెం దాన్ని ఆ గీత ప్రచారంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త క్లాసెస్ అది చూసుకోండి. కానీ ప్రతిరోజు మీరు ఆ ధ్యానం చేసుకోవాలి. కస్తూరి తిలకి లలాట పలికి ఆ శ్లోకం కంటత రావాలి, నాకు రాదు కంటత. అందులో గోపస్త్రీ పరివేష్టితం అనేటటువంటి మాట మీళ్ళు ఆ గోపికలలో ఒక భాగంగా భావించుకోవాలి. మీరు కూడా శ్రీకృష్ణుడి చుట్టూ ఉన్నటువంటి గోపికలలో ఒకరు. గోపస్త్రీ పరివేష్టితం, అక్కడ బొమ్మలున్నాయి, ఆ బొమ్మలతో పాటు మీరు కూడా ఉన్నారు అనే సాధన ధ్యానం చేసుకోండి. దాని తర్వాత అంగన్యాస కరన్యాసాలు మానవద్దు, ధ్యాన శ్లోకాన్ని మానవద్దు. ఈ అంగన్యాస కరన్యాసాలు ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఆ క్లాసులు చెప్తున్నప్పుడు చెప్తాను. దీనివల్ల రిజల్ట్ ఏమవుతుంది అంటే, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే మీరు సాధకులు, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళకి రథ సారథ్యం వహిస్తున్నటువంటి వాడు యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, ఈ ఇద్దరు ఎక్కడైతే కలుస్తారో అక్కడ మూడు గ్యారంటీగా ఉంటాయి. అక్కడ స్త్రీ సంపద ఉంటుంది, రెండు విజయము ఉంటుంది, మూడు విభూతి. విభూతి అంటే ఏంటి, మామూలు బూడిద సాయి చేతిలోంచి వస్తే దానికి అనంతమైనటువంటి శక్తి వచ్చేస్తుంది. మామూలు పరిస్థితులే, మీరు అక్కడ ఉండేసరికల్లా ఆ పరిస్థితులు విభూతివంతం అవుతాయి, పరిస్థితులు మార్చగలుగుతారు మీరు. అంచేత తత్ర శ్రీ విజయో విభూతిర్ ధ్రువానీతిర్మతిర్మమా అంటాడు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అంటాడు. అది గీతా సాధన. ఈ గీతా సాధన చేసేటటువంటి వారు పాండవులై ఉంటారు, అంతే కదా. ఎవరు ఇంజనీరింగ్ చదువుతాడో వాడు ఇంజనీర్, ఎవడు మెడిసిన్ చదువుతాడో వాడు డాక్టర్. అలాగే ఎవరు ఈ గీతా సాధన చేస్తాడో వాడు ఖచ్చితంగా పాండవులుగా రూపొందుతారు, పంచపాండవులుగా. ఆ పంచపాండవుల నిర్మాణ విద్య మనం మొదలెట్టాం. ఇది మొదటి క్లాసులు ఇక్కడ జరుగుతున్నాయి, ఆ పంచపాండవుల విద్యలు. మొదటిది ఏంటి అంటే, ఈ పాండవులందరూ కూడా సూర్యుని అనుగ్రహం వల్లే పుట్టారు అని మీకు తెలుసు కదా. దూర్వాసుడు కుంతీదేవి దగ్గరికి వస్తే ఆమెకు ఒక సూర్యమంత్రం ఇస్తాడు. సరే, ఇంకా కర్ణుడు దగ్గర నుంచి ఆ పంచపాండవులందరూ కూడా పుట్టింది ఏంటి అంటే ఆ సూర్యదేవత అనుగ్రహం వల్లనే. మనకి కథ తెలుసు. అదే సూర్యోపాసన మనము సూర్యదేవాలయంలో స్టార్ట్ చేస్తున్నాం. జత పేరుకిది సూర్యదేవత ఉపాసన లాగా కనిపిస్తోంది, కానీ ఇది దూర్వాసుడు కుంతీదేవికి ఇచ్చినటువంటి ఆ సూర్య విద్య యొక్క సాధనా విధానం మనం మొదలెట్టబోతున్నాం. ఈ సాధనా విధానంలో యంత్రాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. మన భారతదేశంలో ఆధ్యాత్మిక విద్య మూడు అంచెలుగా చెప్పబడింది, మంత్రము యంత్రము తంత్రము. యంత్రము మంత్రము తంత్రము ఈ మూడు మనం మర్చిపోయినాడు, కానీ ఈ మూడు ఉండాల్సిందే, భారతీయత యొక్క ఆధారము. అంచేత ఈ సూర్య విజ్ఞానాన్ని నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ సౌర యంత్రాన్ని కాస్త మీ ఇళ్లలో పెట్టుకోండి. దీనికి మీరు ఏం చేస్తారు అంటే, మీరు పటేల్ను కంప్యూటర్ వాళ్ళని పెట్టి దీన్ని కాస్త నీట్గా చేసి మన మహాకాల చక్రవర్తి యంత్రం ప్రింట్ చేయించాలి. అలాగా ఈ సౌర యంత్రం ఇక్కడ పేజీ 5లో డీటెయిల్స్ ఇచ్చాడు, కలర్ కాంబినేషన్స్ అని. అంచేత అది ముఖ్యం మొట్టమొదట ఉంది కదా, ఇట్స్ ఓకే అమ్మా. అదే ఒకటి ముఖ్యం, సౌర యంత్రము. అది ప్రతి వాళ్ళ ఇంట్లో సూర్యుని ఉపాసన చేస్తాము అనేవాళ్ళు మాత్రమే దాన్ని పెట్టుకోండి. ఉపాసన చెయ్యాలి. మీరు స్కూటర్ కొంటే ఇంటి దగ్గర పెట్టుకుని దాన్ని లాక్ అండ్ కీలో షో కేసులో పెట్టేస్తే ఏం లాభం? స్కూటర్ ఎప్పుడు మీకు ఉపయోగపడుతుంది? కిక్ కొడితే దాన్ని స్టార్ట్ చేస్తే చేత. ఈ యంత్రము లేకుండా మంత్రాలు పనిచేయవు. మంత్రాలు పెట్రోల్ లాంటివి, మంత్రము పెట్రోల్. అంతే, స్కూటర్ ఉన్నా లాభం లే. మంత్ర జపం లేదనుకోండి, అర లీటర్ పెట్రోల్ ఉందనుకోండి, ఎంత పెద్ద బండి ఉంటే ఏం లాభం? చేత మంత్రశక్తి ఉండాలి, యంత్రశక్తి ఉండాలి. దీని తర్వాత తంత్రము తెలియాలి మీకు. తంత్రము అంటే అర్థం ఏంటి? దేనికి ఉపయోగించుకుంటారు మీరు? పెట్రోల్ మంత్రశక్తి అనుకుంటే, స్కూటర్ యంత్రశక్తి అనుకుంటే, తంత్రం ఏంటి అంటే స్కూటర్ వేసుకుని నువ్వు స్కూల్కి వెళ్తావా, అదో తంత్రము. లేకపోతే స్కూల్కి వెళ్తానని చెప్పి సినిమాకి వెళ్తావా, అదొక తంత్రము. లేదు, ఈ రెండింటికి వెళ్లకుండా స్నేహితుడింటికి వెళ్తావా, అదొక తంత్రము. తంత్రము అంటే అర్థమైందా? దేనికి ఉపయోగించుకుంటావా? ప్రోడక్ట్ అర్థం కాలే. ప్రోడక్ట్ అంటావా? ప్రోడక్ట్ అని దేనికి ఉపయోగించు అంటే ఏ ఉద్దేశ్యంతో దాన్ని ఉపయోగించుకుంటాము అని. ప్రోడక్ట్ అనే ఉంది, అన్ని కరెక్ట్ వర్డ్ కాదు. ప్రోడక్ట్ పెట్రోల్ మెషిన్. ఆ మెషిన్ దేనికి ఉపయోగిస్తావు అంటే యూటిలైజేషన్ ఆఫ్ ద మెషిన్. క్లియర్? ప్రోడక్ట్ కాదు, కానీ ఉద్దేశం అదే. కానీ ప్రోడక్ట్ కరెక్ట్ వర్డ్ కాదు. గోల్, గోల్ లక్ష్యము. చెప్పి ఈ మూడు ఉంటాయి ప్రతి విద్యకి కూడా. అలాగే సైన్స్ లో మంత్రము బదులు థియరీ ఉంటుంది. సైన్స్ లో థియరీ చదువుకుంటాం. థియరీ చదువుతాం అంటే మననం చేసుకుంటాం దాన్ని. ఆ ఫార్ములాలన్నీ కూడా మనం మననం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆ మననము చేసుకున్నటువంటి శక్తి ఒక పరికరంలోకి పంపిస్తాం, మెషిన్. బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి అంటే ఇస్త్రీ పెట్టిలోకి కరెంట్ పంపిస్తాం. చల్లదనం కావాలి అంటే ఎలక్ట్రిసిటీని ఫ్రిడ్జ్లోకి పంపిస్తాం. వెచ్చదనం కావాలి అంటే ఎలక్ట్రిసిటీని హీటర్లోకి పంపిస్తాం. పాయింట్ అర్థమవుతుంది కదా? ఇంకేత పెట్రోల్ కానీ శక్తి అక్కర్లేదు మీకు. ఇదేమిటి అంటే శక్తి, మంత్రము శక్తి ఎలక్ట్రిసిటీ లాగా. యంత్రము, మీరు ఎలక్ట్రిసిటీని ఎందులోకి పంపిస్తున్నారు? ఫ్యాన్లోకి పంపిస్తే గాలి వస్తుంది, ట్యూబ్లైట్లోకి పంపిస్తే వెలుతురు వస్తుంది, మైక్లోకి పంపిస్తే వాయిస్ వస్తుంది, టేప్ రికార్డర్లోకి పంపిస్తే ఆ పని వస్తుంది, టీవీలోకి పంపిస్తే. అర్థమైంది కదా? ఇవంతా యంత్రాలు. కానీ యంత్రాలు మీ ఇష్టం వచ్చినప్పుడు వాడుకోరు మీరు. మీకు అవసరం అయితే వాడుకుంటారు, లేకపోతే ఆపుతారు. అది టెక్నిక్, టెక్నాలజీ. తంత్రము అంటే నువ్వు టెక్నాలజీ అనొచ్చు. మూడు అర్థమయ్యాయి కదా? ఎనర్జీ, మెషిన్, టెక్నాలజీ. మంత్రము, యంత్రము, తంత్రము. ఇది మన ప్రతి దేవతకి మన ఋషులు ఇచ్చారు ఈ మూడు కూడా. మీరు ఏ మంత్రాన్ని చేయాలి శక్తి రావాలంటే, ఆ దేవతా శక్తి ఏ యంత్రంలోకి ప్రవేశించాలి. ఇక్కడ అనేక యంత్రాలు ఏం లేవు, ఒకే యంత్రం ఉంది, మీ శరీరం. ఆ దేవతాశక్తి ఎందులోకి ప్రవేశించాలి అంటే నీలోకి ప్రవేశించాలి. మారేది ఎక్కడ? తంత్రము మారుతుంది. నువ్వు ఆ దేవతాశక్తిని ఎందుకు ఉపయోగించుకుంటావో, పక్కవాడు దేనికి ఉపయోగించుకుంటాడో అది వాడిస్తుంది. మంత్రము, యంత్రము, తంత్రము. దీని మళ్ళీ పద్ధతిగా ఋషుల లాంటి మహాచమత్కారాలు మనం చేయలేకపోయినా, చిన్న చిన్న విషయాలు మనం ఈ మంత్రశక్తితో యంత్రశక్తితో చేయగలిగేటటువంటిది ఒక సంవత్సరం లోపల నేర్చుకోవాలి. చాలా చిన్న చిన్న వస్తాయి, మీకే అర్థమవుతాయి మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మంత్రము, యంత్రము, తంత్రము. ఈ మంత్రాత్మకమైనటువంటి శక్తిని యంత్రాత్మకమైనటువంటి మన శరీరంలో మనం దేనికి ఉపయోగించుకుంటామో ఆ తంత్రమును నేర్చుకోవాలి. మంత్రాత్మకమైనటువంటి శక్తి యంత్రాత్మకమైనటువంటి మన శరీరములో దేని కొరకు, ఏ తంత్రము అంటే ఏ లక్ష్యము కొరకు మీరు ఉపయోగించుకుంటారో తెలియాలి. అది దేవాలయాల యొక్క ఉద్దేశం. అది మనం పూర్తిగా గుంటగట్టి గటవాయించేసింది. దేవాలయాలలో అసలు ఈ మాటలే మీకు ఎక్కడ వినిపించవు. కరెక్టే కూడా, ఏ విధంగా అయితే ఇప్పుడు విద్యాలయాలలో ఆవిడ విద్య నేర్చుకోవటం లేదు, అదే విధంగా దేవాలయాలలో కూడా ఆవిడ దేవతాశక్తుల్ని ఉపయోగించుకోవటం లేదు. మరి విద్యాలయాలలో విద్య నేర్చుకునేటటువంటి వాడికి మొదటి రోజే విద్య వచ్చేది. ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత ప్రతిరోజు వాడు కొన్ని గంటలు ఆ విద్య నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రతిరోజు కొన్ని గంటలు, ఆ మాట యొక్క ఆ స్ట్రెస్ అర్థం చేసుకోండి. నువ్వు ఇంజనీర్ అవ్వాలంటే ప్రతి జాయిన్ అవ్వాలి. ముందు జాయిన్ అవటానికి ఒక పెద్ద తతంగా ఉంది. ముందు ఎంసెట్ పరీక్షలు పాస్ అవ్వాలి, ర్యాంక్ రావాలి, మళ్ళీ ఎక్కడో వస్తుంది సీటు. ఆ సీటు మీ ఇంటి పక్కన రాదు. ఇక్కడ మీరేమంటారు, దేవాలయాన్ని మీ ఇంటి పక్కన లేకపోతే మీ బాత్రూంలో ఉంటే చాలు మాస్టారు, చాలా మంచిది. యథోది స్నానం చేశాక బట్టలు కట్టుకుని లోపలే మేము ప్రదర్శనలు కూడా చేసేసుకుంటాం. ఎన్ని వేషాలు వేస్తాం. మరి ఇంజనీరింగ్ కాలేజీ మీ బాత్రూంలో ఉండదే. ఎక్కడుంటుంది ఇంజనీరింగ్ కాలేజీ? 60 మైళ్ళ దూరంలో ఉంటుంది. మరి మీ పిల్లవాడిని చదివిస్తావా చదివించావా? చదివిస్తావు. ఇది నేర్చుకోవటానికి మాత్రం మీ పక్కన పెట్టాలి సాధనా క్యాంప్. అది కూడా మీకు వీలున్నప్పుడు, అది కూడా మీకు వీలుండాలి కదా. లేకపోతే అట్ట ఇంజనీరింగ్ కాలేజీ టైమింగ్ ఎప్పుడు పెట్టాలి? పిల్లవాడు చదువుకుని ఆటలు ఆడుకుని టెన్నిస్ క్రికెట్ ఆడుకుని సినిమాలు చూశాక వాడి ఫ్యాన్లది సినిమా ఏదైనా రిలీజ్ అవుతే సినిమాకి వెళ్ళిపోవాలి ముందు వాడు. అదంతా అయ్యాక మేము వచ్చినప్పుడు వస్తానండి. ఆ వేషాలు మానిపించేటటువంటి ఉద్దేశమే మనం పెట్టబోయేటటువంటి 5 సూర్యదేవాలు. ఇక్కడ వేషాలు వేయని మనం పద్ధతిగా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ ఆ నేర్చుకునే ఉద్దేశ్యం అర్థం చేసుకోండి. మొత్తం మహాభారతంలో గీతా విధి విధానం ఒకటి చెప్పాను నేను. అక్కడ మీరు చేసేది ఏం లేదు, కృష్ణుడు చేస్తాడు. మన జీవిత రథ సారథి ఎవడు అంటే కృష్ణుడు. కానీ కృష్ణుణ్ణి మన జీవిత రథ సారథిగా చేసుకుని మనం ఇలా జీవించలేము. నీ ఇష్టం వచ్చినట్టు జీవించలేవు. ఇంకా ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి, ఆ ధైర్యం ఇంకా మనకి రాలేదు. అందుకే అక్కడ ఆ ఆర్తి ప్రతిరోజు చేసుకోమంటున్నాను నేను. కార్పణ్య దోషోపహత స్వభావ, నేను పిరికివాడిని. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత, ఎంత మూర్ఖుణ్ణి అంటే నేను. ధర్మం అంటే ఏంటో నాకు తెలీదు. అందులో మామూలుగా కాదు, సమ్మూఢ చేత, బ్రహ్మాండంగా నాకు తెలీదు ధర్మం అంటే ఏమిటో. కానీ నువ్వంటే నాకు ఇష్టం. మరేం చేయాలి? శిష్య స్నేహం సాధిమాంతో అంప్రపంచం, నేను నీ శిష్యుడను, నన్ను బయటపడే అని అడిగి కూర్చుంటాం. 10 నిమిషాలు 15 నిమిషాలు గీతా పదంలో వెళ్ళేవాళ్ళు గీత చేసుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళంతా అంత అవస్థ పడక్కర్లేదు. దాని తర్వాత ఈ దేవాలయాలకు వచ్చేస్తారు మిగతా వాళ్ళు. ఈ దేవాలయాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా నేను చెప్తున్నాను. మొత్తము పంచపాండవులు ఎలాగైతే సూర్యుని యొక్క శక్తితో విభిన్న యంత్రములు తంత్రములు ఉపయోగించి పుట్టారు. శక్తి సూర్యుడిదే. కర్ణుడు పుట్టినా సూర్యుడి శక్తే, అర్జునుడు పుట్టినా ఆ సూర్యుడి దూర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రమే, నకుల సహదేవులు పుట్టినా ఆ సూర్యుడు ద్వారా వచ్చినటువంటి శక్తియే, భీమ యుధిష్ఠరులు వచ్చినా కూడా ఆ సూర్యుడు నుంచి వచ్చినటువంటి శక్తియే. అంచేత మొత్తము మహాభారతంలో శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారము యుద్ధం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా సూర్యుని యొక్క తంత్రములే, సూర్యుని శక్తిని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళే. అంచేత ఈ సూర్యదేవాలయం ఆ మంత్రము యంత్రము తంత్రము మీకు నేర్పుతుంది. మీకు ఇంచేత అది చాలా ముఖ్యం. అంటే ఏంటి, మీలో ఎవరో ఒకళ్ళు కొంతమంది పాండవులుగా మారిపోతారు. అర్జునుడు గాను, భీముడు గాను, యుధిష్ఠుడు గాను. యుధిష్ఠుడు ఒకడే కాదు, ఇంజనీర్ ఒకడవుడు, అనేక మంది ఇంజనీర్స్ అవ్వచ్చు. ఎవరు, ఆ విద్య నేర్చుకున్నవాళ్ళు. అలాగే మీలో అర్జున విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు రావచ్చు, భీముడి యొక్క విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు రావచ్చు, నకుల సహదేవుల యొక్క విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు రావచ్చు, మీరే మారిపోవచ్చు. అంతవరకు ఆడుతో పాడుతో అల్లరి చిల్లరగా చదువుతున్నటువంటి పిల్లవాడు ఐదేళ్ల తర్వాత మనం చూస్తే ఇంజనీర్ అయిపోతాడు. వీడైనా అల్లరి పిల్లవాడైనా వీడినైనా మనం ముట్టికాలేసింది, వీడినైనా మనం కొడుతుంది. ఇప్పుడు వాడేంటి, గవర్నమెంట్కు ఎవడకో అడ్వైజర్ అయిపోతాడు. మా పిల్లవాడేనండి, ముక్కు చీతుకోవటం కూడా రాదు వాడికి, మేమే బట్టలు తొడిగేవాడు అని వాళ్ళు అమ్మంటే వీలు పడదు కదా. ఆ పిల్లవాడు వేడు, ఈ పిల్లవాడు వేరు. కారణం ఏంటి? విద్య. ఆ విద్య వాణ్ణి ఆ స్థితికి తీసుకెళ్ళింది. మరి మన సూర్యదేవతోపాసన ఏ స్థితికి తీసుకెళ్ళాలి? మనమే పంచపాండవులుగా మారాలి. ఆ మారేటటువంటి విద్యే పంచపూజా విధానం. ఏదో పిచ్చిగా చేసుకుంటూ ఉంటాం మనం పంచపూజలు, కానీ ఆ పిచ్చిగా చేసేటటువంటి వాళ్ళకి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ పిచ్చిగా చేసేవాళ్ళ వల్ల ఆ విద్య ఇంకా మిగిలి ఉన్నది. మానేయకుండా ఎవరు ఎంత వెక్కిరించినా ఏం చేసినా, లం పృథి తత్వాత్మకాయ, వం జల తత్వాత్మకాయ, రమ్ అగ్ని తత్వాత్మకాయ అని మీరు చేసిన పూజలు ఈనాడు ఒక పద్ధతిగా రూపొందబోతున్నాయి. చేత మీరు చేసిన పూజలు నిరర్ధకము అని నేను అంటలేదు, కానీ సార్థకము ఇప్పుడు కాబోతున్నాయి. దీంట్లో చాలా ముఖ్యమైనటువంటిది ఈ యంత్ర విద్య, ఉపాసనా విద్య. ఎలక్ట్రిసిటీ గురించి తెలుసున్న వాళ్ళకి వాళ్ళ పరికరము పాడైపోతే మనం ఏం చేస్తాం? వాడవుడు టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్తాం. తీసుకెళ్ళగలనే వాళ్ళు అడిగేది ఏంటి అంటే, దీని మ్యాప్ ఏదండి, బ్యాక్గ్రౌండ్ ఏదండి అని అడుగుతాడు. అడిగేది తెలుసా మీకు ఎప్పుడైనా? అంటే ఇది అడుగుతాడు వాడు, ఆ యంత్రం యొక్క డయాగ్రామ్ ఏంటి? ఎలక్ట్రికల్ డయాగ్రామ్ అంటారు దాన్ని. అంటే శక్తి ఎలా ప్రవహిస్తుంది, దాన్ని బట్టి అక్కడ జరిగినటువంటి తప్పప్పులు సరిదిద్దుతాడు. మరి ఇక్కడ మీరేం చేయాలి? మీ బ్రెయిన్లో ఈ సర్క్యూట్ డెవలప్ చేసుకోవాలి. మీరు ఎలక్ట్రిసిటీ ఉన్నా సరిపోదు, యంత్రం లేదనుకోండి, లేకపోతే ఇక్కడెక్కడో డిస్కనెక్షన్ వచ్చిందనుకోండి, పనిచేయదు కదా. ముంచేత మొత్తము యంత్ర విద్య ఏమిటి అంటే, మన బ్రెయిన్ లో ఈ సర్క్యూట్ డెవలప్ అవ్వాలి. సర్క్యూట్ అంటే అర్థం ఏంటి? ప్లగ్ పెడతాం, ప్లగ్ లో రెండు పాయింట్స్ ఉంటాయి, ఆ రెండు పాయింట్స్ నుంచి కరెంట్ ఇలా మెషిన్ లోకి వస్తుంది. మెషిన్ లోకి వచ్చాక ఏమవుతుంది? అది మొత్తం వెళ్ళి మళ్ళీ అది ఏమవుతుంది? బయటకు వచ్చి అంతే కదా. మీకు కూడా ఒక సర్క్యూట్ ఉంది, మీకు కూడా రెండు పిన్స్ ఉన్నాయి, ప్లగ్ పాయింట్, నాసికారంధ్రాలు. మీ లోపల నుంచి ఇడా పింగళ రెండు సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ కరెంట్స్, పాజిటివ్ నెగిటివ్ లోపలికి వెళ్తున్నాయి. వెళ్ళాక ఈ చక్రంలో తిరుగుతోంది. ఈ డయాగ్రామ్ లో, ఈ నర్వస్ డయాగ్రామ్ లో, ఈ ఎలక్ట్రికల్ వైర్స్ లో, మన శరీరంలో ఉన్నటువంటి నాడులలో ఆ శక్తి తిరుగుతోంది. తిరిగాక మళ్ళా ఏమవుతుంది? బయటకు వస్తుంది. బయటకు వచ్చి మళ్ళీ కరెంట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. మనము ఉపయోగించేటటువంటి కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అని తెలుసా మీకు? ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే అర్థం తెలుసా? ఒక సెకండ్లో అది 60 సార్లు 50 సార్లు, అది డిపెండింగ్ అపాన్ ది సిస్టమ్ వీఆర్ యూజింగ్. అంటే ఒక నిమిషానికి లోపలికి బయటికి, లోపలికి బయటికి వస్తుంది సర్క్యూట్ లో. అంటే ఇక్కడ నుంచి కరెంట్ లోపలికి వెళ్ళి, ఇక్కడ నుంచి కరెంట్ బయటకు వస్తే, ఇక్కడ నుంచి వచ్చేటటువంటిది ఆల్టర్నేటింగ్ కరెంట్ అనుకుంటే, ఒక సెకండ్ లో 60 సార్లు చుడుతుంది ఇది. ఒకసారి ఇటు, ఒకసారి ఇటు, ఒకసారి ఇటు, ఒకసారి ఇటు, ఇక్కడ నుంచి ఒకసారి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇది ఆల్టర్నేట్ అంటాం, ఒకవైపు నుంచి ఒకవైపు. అదే ఆల్టర్నేషన్ జరుగుతోంది. మన శరీరం యొక్క నాడీ మండల వ్యవస్థను కరెక్ట్ గా ఉపయోగించుకోదలుచుకున్న వాళ్ళు రోజుకి 21,600 సార్లు శ్వాసను పీల్చి వదలాలి అని శాస్త్రం చెప్తుంది. ముందు అది నేర్చుకోవాలి ముందు మనం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. శ్వాసను ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి, అది మనం మర్చిపోయాం. సరే, ఇప్పుడు ఇక్కడ శ్వాస గురించి నేను చెప్పలేను, ఇక్కడ ఈ సర్క్యూట్ గురించి చెప్తున్నాను నేను. బిందువు నుంచి ఈ నాలుగు, ఈ నాలుగు ఏంటో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఈ క్లాస్లో చెప్పాను. ఇదంతా మీరు నేను మళ్ళీ వచ్చేంత వరకు ఈ సిడీల ద్వారా, క్యాసెట్ ద్వారా ఈ వింటున్నటువంటి వాళ్ళు, అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పే బాధ్యత తీసుకుని చెప్పాలి మీరు అందరికీ. నాకు ఎంత వచ్చును అని కాదు, నీకు ఎంత వచ్చునో అంతే చెప్పు. నీకు తప్పు అర్థమైనా ఏం పర్వాలే, నువ్వు చెప్పింది చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదే కరెక్ట్ అయిపోతుంది. పాయింట్ అర్థమవుతుంది కదా. అంచేత ఈ సూర్యదేవాలయం యొక్క నెక్స్ట్ క్లాస్ నేను ఎప్పుడు తీసుకోగలుగుతాను అంటే, ఇవాళ రేపు నేను మీకు చెప్పబోయేటటువంటి విషయాలు మీరు మళ్ళీ మళ్ళీ సీడీ పెట్టుకుని వినాలి. చాలా జాగ్రత్తగా అది గుర్తుంచుకోండి. మీకు అర్థమైపోయింది అని అనుకోకండి. మీరు మళ్ళా వింటే మీకు తెలుస్తుంది, అరే అప్పుడు ఈ మాట వినలేదే. మళ్ళీ మళ్ళీ ఇక్కడో ఎక్కడో ఒక సెంటర్ పెట్టుకుని, నాకు ఇష్టం ఏంటి అంటే ఇక్కడే వింటాం న్యాచురల్లీ. ఇక్కడే ఒక టైం టేబుల్ పెట్టేసుకుని వారానికి ఒకసారి, లేకపోతే వారానికి రెండు సార్లు, వారానికి మూడు సార్లు, రోజు వినగలిగే వాళ్ళు రోజును ఇది చెప్పినటువంటి క్లాసులు వినండి. నిన్న చెప్పినవి, ఇవాళ చెప్పినవి. ఏం చెప్పాను ఇవాళ నేను? భారతీయ ఆధ్యాత్మిక విద్యకు మూడు అంగములు ఉన్నాయి, మంత్రము, యంత్రము, తంత్రము. భారతీయ ఆధ్యాత్మికత ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల గురించి చెప్తుంది. వాయుదేవుడు ప్రకృతిలో ఉన్నాడు, వరుణదేవుడు ప్రకృతిలో ఉన్న నీరు, అగ్నిదేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి అగ్ని, ఇంద్రుడు మీ మనస్సు యొక్క శక్తి, బృహస్పతి మీ బుద్ధి యొక్క శక్తి. ఇంకైతే ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి, మనకి అందుబాటులో లేనటువంటి శక్తులు కావు. మనకు అందుబాటులో ఉన్నవే మనం ఉపయోగించుకునేవే. వేడి మీరందరూ ఉపయోగించుకుంటారు. హీట్ అని ఫిజిక్స్ లో ఒక చాప్టర్ ఉంది, అందులో దాని విజ్ఞానం చెప్తారు, సైన్స్ చెప్తారు. అక్కడ అక్కడ ఫార్ములా చెప్తారు, MST ఈజ్ ఈక్వల్ టు MST అని ఒక ఫార్ములా ఉంది హీట్ని ఉపయోగించుకోవటానికి. మరి మీకు హీట్ ఉపయోగించుకుంటున్నారు టీ కాచుకునేటప్పుడు. ఫిజిక్స్ చదివినటువంటి వాడు అదే హీట్ని ఉపయోగించుకుంటాడు, పద్ధతిగా ఉపయోగించుకుంటాడు. తేడా అర్థమైంది కదా. అంచేత ఈ దేవతా శక్తులు ఏవి కూడా మీకు అందుబాటులో లేనివి కాదు. మీరు నిత్యము ఉపయోగించుకునేటటువంటి దేవతా శక్తులే, వాటిని పద్ధతిగా నేర్చుకుందాం. పద్ధతిగా నేర్చుకోవాలి అంటే అన్ని దేవతా శక్తుల గురించి మీరు పద్ధతిగా నేర్చుకోలేరు, టైం సరిపోదు. గత ప్రకృతికి వెలుగునిచ్చేటటువంటి, ఈ మొత్తము ప్రపంచానికి వేడినిచ్చేటటువంటి, మొత్తము ప్రపంచానికి జీవనము ఇచ్చేటటువంటి ఈ మూడు శక్తులు ఉన్నాయి. సూర్యుడి దగ్గర వెలుగిస్తాడు, వేడి ఇస్తాడు, జీవితం ఇస్తాడు. సూర్య ఆత్మ జగతస్థు శక్తి. ఇంచేత సూర్యుడి యొక్క శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో మనము ఈ యంత్రము ద్వారా నేర్చుకుంటాం. ఇంకైతే ఈ యంత్రాన్ని మీరు ప్రతిరోజు గమనించుకుంటూ కళ్ళు మూసుకుని మీరు ఊహించుకొని, బిందువు, త్రిభుజము, షట్కోణము, దాని చుట్టూ 8 దళాల పద్మము, దాని చుట్టూ 3 వృత్తాలు, దాని చుట్టూ 12 దళాలు, దాని చుట్టూ 4 వైపులా 4 భూపురాలు, అది మీ కంటి ముందు రావాలి. అది దానికి విశేషమైనటువంటి రంగులు కూడా ఉన్నాయి. అది లోపల ఒక 5లో ఇచ్చాను అని చెప్తున్నాడు. కాస్త చూసుకుని కరెక్ట్గా ఆ కలర్, ఇప్పుడు కంప్యూటర్ బాగా డెవలప్ అయిపోయింది కనుక కరెక్ట్ కలర్స్ కూడా మనం ఇచ్చుకోగలం కరెక్ట్ షేడ్లో. ఆ యంత్రము అందరికీ అందాలి. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి అందరి దగ్గర ఈ యంత్రం ఉండాలి. యంత్రం ఉంటే సరిపోదు, మీరు కళ్ళు మూసుకుని ఆ యంత్రాన్ని చూసి చెప్పగలరు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, బిందువు ఉంది, త్రిభుజం ఉంది, వృత్తం ఉంది, షట్కోణం ఉంది, అష్టభుజాలు ఉన్నాయి, దాని తర్వాత ద్వాదశ భుజాలు ఉన్నాయి, దాని తర్వాత 4 భూపురాలు. ఇలాగా మీరు యంత్రాన్ని స్పష్టంగా చూడగలగాలి, మనస్సులో చూడగలగాలి. బొమ్మ చూస్తే లాభంలే, కళ్ళు మూసుకుంటే ఆ సూర్య యంత్రము మీకు స్పష్టంగా తెలియాలి. దీని తర్వాత ఒక విశేషమైనటువంటి మంత్రము ఉన్నది, ఆ మంత్రాన్ని సూర్య విజ్ఞానము సాధించదలుచుకునేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చేసుకోవాలి. ఈ అరుణ సౌర మంత్రార్థ ప్రకాశికలో ఉంది ఇది, వ్యాస విరచిత ద్వాదశ సూర్య నామ స్తోత్రములో 5వ శ్లోకము. ఇది కూడా మీరు దాని శ్లోకము దాని అర్థము కూడా అందరికీ అందజేయాలి ఈ యంత్రముతో పాటు. శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దన ఆకారాత్ శిఖిరూపాదైశ్వర్యం భవతాశ్చ ఆరోగ్యమిచ్ఛామి. ఇవి నాలుగు ఈ సూర్యోపాసకులకు లభిస్తాయి. ఏంటా నాలుగు? శివరూపుడమైన నీ వలన ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడమైన నీ వలన మోక్షమును, అగ్నిరూపుడమైన నీ వలన ఐశ్వర్యమును, మరియు నీ వలన ఆరోగ్యమును కోరుతున్నాను, అనుగ్రహించు. చాలా విశిష్టమైనటువంటి ఆర్యావృత్తములో ఉన్నటువంటి ఈ శ్లోకము. మరి ఆర్యావృత్తానికి లయ ఏమిటి, ఎలా పాడాలి దాన్ని అనేది తెలిసిన వాళ్ళని అడగండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీ చేత పాడించలేను నేను అది, కానీ ఆ భావం అర్థం చేసుకోండి. మీరు మెడికల్ కాలేజీలోకి జాయిన్ అయినప్పుడు చెప్పులు కుట్టడం ఎలాగా నేర్చుకుంటారా? మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు మీరు, ఏం నేర్చుకుంటారు? చెప్పులు కుట్టడం నేర్చుకుంటారా? ఏం నేర్చుకుంటారు? మందులు ఇవ్వటం నేర్చుకుంటారు కదా. అంతేత ప్రతి దేవతకి మీరు ఏం నేర్చుకోవాలో ఈ శ్లోకంలో మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు? శివరూపాత్ జ్ఞానమహం, శివరూపుడమైనటువంటి నీ ద్వారా జ్ఞానాన్ని పొందుతాను. అంటే సూర్యుడు శివుడు కాదు, శివరూపుడు. ఆ తేడా మీరు అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. శివరూపుడైనటువంటి సూర్యుడితో ఏం నేర్చుకుంటాం మనం? జ్ఞానం నేర్చుకుందాం. త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్, జనార్దన స్వరూపుడైనటువంటి నీ ద్వారా. అంటే జనార్దనుడు కాడు ఆయన, జనార్దన స్వరూపుడితో ఏం నేర్చుకుంటామంటే ముక్తిని నేర్చుకుంటాను. శిఖిరూపాత్ ఐశ్వర్యం, అగ్నిరూపుడమైనటువంటి నీతో ఐశ్వర్యాన్ని పొందుతాను. అంటే ఆయన అగ్ని కాదు, అగ్నిరూపుడు. శివరూపుడు, విష్ణురూపుడు, అగ్నిరూపుడు. సో ఈ మూడు నేర్చుకుంటాం, ధ్యానము, మోక్షము, ఐశ్వర్యము. మరి సూర్యుడితో డైరెక్ట్ గా మీరేం పొందుతారు? ఆరోగ్యము. అంచేత భవత ఆరోగ్యం ఇచ్చామి, మీతో నేను ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాను. మరి ఈ మూడు నాలుగు అందరికీ కావాల్సినవే కదా. అంచేత సూర్యోపాసన కిందన ఈ కిందన ఈ మంత్రం వేయండి, యంత్రం కిందన ఈ మంత్రం వేయండి. దాని తర్వాత దాని కిందనే ఇంకొక శ్లోకము. త్వం మాత త్వం శరణం త్వం దాత త్వం ధన త్వమాచార్య త్వం త్రాత త్వం హర్త విపదాం అర్క ప్రసేద మమ. సూర్యదేవ, నీవే నా తల్లివి, నీవే నా దిక్కు, నాకు కావలసినది ఇచ్చే దాతవు నీవే, నీవే ధనము, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే, రక్షకుడవు, ఆపదలను పోగొట్టేవాడవు నీవే, నన్ను అనుగ్రహించు అని రెండు శ్లోకాలు దీని కింద ఉండాలి. అంటే ఏంటి, ఇంకా సూర్యుడికి మనము ఈ నాలుగు మాకు కావాలి. తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, బంధువులు మనకు కావలసినవన్నీ ఇస్తారు కదా, అలాగే నాకు కావలసిన ఈ నాలుగు కూడా నువ్వే ఇవ్వాలి అనేటటువంటి ప్రార్థన చేసుకుంటాం మనం. ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక విశేషమైనటువంటి ధ్యానం మీరు చేసుకోవాలి. ఆ ధ్యానం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూర్యుడు చుట్టూ 7 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, ఇది మనకు తెలుసు కదా. అందులో ఈ గ్రహాలు ఏమిటి, ఉపగ్రహాలు ఏమిటి, ఆ మీమాంసలు ఇవాళ పడవద్దు మనం. సూర్యుడు చుట్టూ 7 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, 2 ఛాయాగ్రహాలు తిరుగుతూ ఉంటాయి, మొత్తం మీద 9 గ్రహాలు అవుతాయి. 7 గ్రహాలు రాహువు కేతువు కలిపితే 9 గ్రహాలు అవుతాయి. మీరేం చేయాలి అంటే మీరు కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చోండి. ఆ సూర్యుడితో మనము నాలుగు అడిగాం, శివస్వరూపుడమైన నీవు జ్ఞానం ఇవ్వాలి, జనార్దన స్వరూపుడమైనటువంటి నీవు మోక్షం ఇవ్వాలి, అగ్ని స్వరూపుడమైనటువంటి నీవు ఐశ్వర్యం ఇవ్వాలి, ప్లస్ నీవు ఆరోగ్యం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే నువ్వే బంధువువి, నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి అని ప్రార్థన చేసి కూర్చున్నావు. కూర్చున్నాక ఈ రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు నాసిక రంధ్రాలు, నోరు, ఇవి ఏడు గ్రహాలు. మన చుట్టూ తిరుగుతున్నటువంటి ఏడు గ్రహాలు చేత కళ్ళు మూసుకుని ముందు ఆ రెండు చెవుల వైపు దృష్టి సారించండి. ఆ రెండు చెవుల యొక్క ఉనికిని అవగాహన చేసుకోండి. ఎడం వైపు ఉన్న చెవి, కుడి వైపు ఉన్నటువంటి చెవి మీరు ఫీల్ అవ్వాలి. అటు నీ దృష్టి అటు వెళ్ళాలి. ముందు ఎడమ వైపు ఉన్న చెవి వైపు, తర్వాత కుడివైపు ఉన్నటువంటి చెవి వైపు గమనించుకోండి దాన్ని బాగా. ఆ రెండు చెవుల నుంచి ఈ శివస్వరూపమైనటువంటి జ్ఞానము వాక్కు ద్వారా మనలోకి వెళ్తుంది. జ్ఞానము చెవుల ద్వారా లభిస్తుంది మనకు. అందుకే భాగవతంలో కూడా ఆ సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువుని ఎక్కడ చూడగలవు అంటే వింటే చూడగలవు అంటాడు. ఇందుగలడు అందులేడు దానవాగ్రని వింటే, ఆ వింటానికి ట్రై చేయండి. రెండు చెవుల నుంచి వచ్చేటటువంటి జ్ఞానము ఆ వింటానికి ట్రై చేయండి. ఈ వింటము అనేటటువంటిదే భగవద్గీతలోని ఆ శ్లోకంలో కూడా వస్తుంది మనకి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్య నిశ్చితం బ్రూహి. బ్రూహి అంటే చెప్పు, చెప్పు అంటే వినాలి నువ్వు. ఇంకేత వింటం నేర్చుకోండి మనం. ఇంకా ఏమి చేయొద్దు, ఆ రెండు చెవుల నుంచి వింటానికి ట్రై చేయండి. దాని తర్వాత రెండు కన్నులు, ఎడమ కన్ను, కుడి కన్ను మీద మీ దృష్టి పెట్టుకోండి. దాంట్లోంచి వచ్చేటటువంటి ఆ రూపాలను చూడండి. చెవుల ద్వారా నామము, కన్ను ద్వారా రూపము, ఇవి రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. అంచేత నేను వేరువేరుగా చెప్తున్నాను, కానీ ఈ నామము రూపము ఎప్పుడు కలిసే ఉంటుంది. ఆవు అనే మాట మీ చెవి ద్వారా వినగానే ఆవు అనే రూపం వచ్చేస్తుంది. కుక్క అనేటటువంటి మాట వినగానే కుక్క అనే రూపం వచ్చేస్తుంది. గత రెండు వేరువేరుగా చెప్పాను నేను, కానీ ఇవి రెండు కలిసే ఉంటాయి, నామము రూపము. గమనించుకోండి దాన్ని అలాగా. మీరేం చేయొద్దు, అదేదో అవుతుంది అక్కడ చూడండి అంతే. సూర్యుడిని అడిగేశాం కదా మనం, ఇంకా ఆయన ఏం చేస్తాడో చూద్దాం. శివస్వరూపుడుగా జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు, జనార్దన స్వరూపుడుగా మోక్షాన్ని ఎలా ఇస్తాడు, అగ్నిస్వరూపుడుగా ఐశ్వర్యాన్ని ఎలా ఇస్తాడు. తనంతట తానే ఆరోగ్యాన్ని ఎలా ఇస్తాడు. ఇంచేత నాలుగు వస్తాయి మీకు, ఎలాగో గమనించండి. చెవుల ద్వారా నామము, కంటి ద్వారా రూపము, దాని తర్వాత నోరు చూడండి. నోటిలో ఉన్నటువంటి నాలికను మెల్లగా పైకి లేపండి. ఆ నాలిక అంగిటికి తగలాలి. పెద్దగా వంచే కల్లే పైకి వెక్కితే చాలు. దీన్ని ఖేచరీ ముద్ర అంటాం. ఇది అగ్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి ముద్ర. ఇది ఆకాశంలో అనంత ఐశ్వర్యాలు ఉన్నాయి అని ఋగ్వేదం చెప్తుంది. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధివిశ్వే నిషేదు యస్తన్న వేద కిమిరిచాకరిష్యసి. ఏ ఏతద్ విధు స ఇమే సమాసతే. అంతరిక్షములో అన్ని దేవతా శక్తులు ఉన్నాయి, తెలియకపోతే ఈ మంత్రము ఏమి చేయగలదు? తెలిస్తే ఆ దేవతా శక్తులన్నీ నీవే. అది మనం ఇప్పుడు చేస్తున్నాం. రెండు చెవులలోంచి వచ్చే శబ్దము, రెండు కళ్ళలోంచి వచ్చేటటువంటి రూపము, కేచరీ ముద్ర ద్వారా వచ్చేటటువంటి ఐశ్వర్యము, ఇది పద్ధతి. ఎక్కడ స్ట్రెయిన్ అవ్వకండి. చాలా మందికి ఇది కొత్తగా ఉన్నప్పుడు నాలిక అలసిపోతుంది. మీరు కొంచెం లూజ్గా, మామూలుగా నాలిక ఎలా ఉంటుందో అలాగే ఉంచుకోండి, కానీ కాస్త పైకి, పైనున్న దంతాలకి కానీ అక్కడ పెట్టుకోండి అంతే. మనం ఎక్సర్సైజ్ ఏం చేయటం లే, ఒక ముద్రలో ఉంటున్నాం అంతే. కేచరి ముద్ర, నాలిక పైకెత్తి ఉంచుతున్నాం. మీ చూపుడు వేలు బొటకని వేలు కలిపేయండి, మిగతా మూడు వేళ్ళు మామూలుగా ఉంచుకోండి. నాలిక పైకి తగులుతూ ఉంటుంది. చెవు ద్వారా వినండి, కన్ను ద్వారా చూడండి, నాలిక ద్వారా వచ్చే ఐశ్వర్యాలను చూడండి. మీ చేతులు పెట్టింది జ్ఞానముద్రలో పెట్టారు. మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు, దానికి ఒక పద్ధతి లేదు. చెయ్యి మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అలా పెట్టుకోండి, ఎక్కడ ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. కానీ సాధారణంగా ఎక్కువ మంది తొడల మీద పెట్టుకుంటారు, కానీ అదే పెట్టుకోవాలని రూల్ లేదు. చూపుడు వేలు బొటకని వేలు కలిసి ఉండాలి, మిగతా మూడు వేళ్ళు తెరిచి ఉండాలి. అది వంకరగా ఉండొచ్చు, స్ట్రైట్ గా ఉండొచ్చు, మీ ఇష్టం, అది ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ చెవుల ద్వారా వింటూ, కళ్ళ ద్వారా చూస్తూ, నాలిక ద్వారా ఐశ్వర్యాన్ని పొందుతూ శ్వాసను గమనించండి. శ్వాస ద్వారా ఆరోగ్యాన్ని పొందుతాం మనం. ఆ పద్ధతి, ఇలాగ కూర్చునే పద్ధతి రోజు మీరు అరగంట చేసుకోవాలి. అదే మూడ్లో కూర్చోండి, మంత్రాన్ని వినండి. ఇదే మంత్ర దీక్ష. ఇదే మంత్రాన్ని మీరు తర్వాత రోజు సూర్య దేవాలయం వాళ్ళు మాత్రము దీన్ని ఎంతో ఎక్కువగా చేసుకోవాలి, మిగతా వాళ్ళు వినండి. సూర్య దేవాలయం వాళ్ళు మాత్రం ఈ మంత్ర సాధన చేయాలి, భగవద్గీత వాళ్ళు ఈ మంత్ర సాధన చేయరు. కానీ ఇలా కూర్చొని చెవు ద్వారా కళ్ళ ద్వారా వినేది ఎవరైనా చేయొచ్చు. అంటే శ్రీకృష్ణుడు చెప్పేది వినాలన్నా మీకు ఇదే మూడ్లో వినిపిస్తుంది, సూర్యుడు చెప్పేదన్నా ఇదే మూడ్లో వినిపిస్తుంది. మంత్రం వినండి అంతే, పైకి అనద్దు. ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్యః శ్రియం. ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్యః శ్రీం. ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్యః శ్రీం. ఓం హ్రీం ఘృణిః సూర్యః ఆదిత్యః శ్రీం. ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్యః శ్రీం. ఓం హ్రీం ఘృణిః సూర్యః ఆదిత్యః శ్రీం. నాలిక పైకే ఉండాలి, కేచరీ ముద్ర. ఆ పైన అంతరిక్షములోంచి అమృతము మన కంఠ నాలికలోకి వస్తుంది, దానిని మనము ఆస్వాదిస్తున్నాము. ఆ భావన చాలా ముఖ్యము. ఆ సూర్యరశ్మిలలోంచి వచ్చేటటువంటి అమృతము, ఆ సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి ఆరోగ్యము, ఆ సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి జ్ఞానము, ఆ సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి మోక్షదాయిని శక్తి, ఆ సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి ఐశ్వర్యము, ఆ సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి ఆరోగ్యము. ఇవి మళ్ళీ మళ్ళీ మీరు పీల్చుకోండి, మీరు ప్రయత్నించకండి. అది మీ శరీరంలోకి సూర్యకిరణాలు వాటంతా అవే వస్తాయి. మీరు గమనించుకోవాలంటే చెవుల్లోంచి జ్ఞానము, కళ్ళల్లోంచి మోక్షము, చేచరిముద్రలోంచి ఐశ్వర్యము, నాసికారంధ్రములలోంచి ఆరోగ్యము. జ్ఞానము, మోక్షము, ఐశ్వర్యము, ఆరోగ్యము. మెల్లిగా కళ్ళు తెరిచేయండి, నాలిక ఖేచరి ముద్ర వదలండి, చిన్ముద్ర వదలండి, అప్పుడు కళ్ళు తెరవండి. పద్ధతిగా రిలీజ్ చేసుకోవాలి. దీని తర్వాత మీలో నిత్యము సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి. సూర్య నమస్కారాలలో చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ గురించి అధ్యయనం చేసేటటువంటి డాక్టర్లందరూ కూడా కరెక్ట్ శ్వాసతో చేసేటటువంటి సూర్య నమస్కారాన్ని మించినటువంటి ఎక్సర్సైజ్ లేదు అని చెప్తారు. ఇందాక ఆయన వాళ్ళ పిల్లలకి ఎవరైనా ఆయన పేరేంటి అండి, సరే ఆయన అడిగారు, ఆయనతో పాటు మీరు మీ పిల్లలు కూడా సూర్య నమస్కారాలు నేర్చుకోవటానికి ఇవాళ సాయంత్రం రెడీ కండి. అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు వేరువేరుగా నేర్చుకోండి. సూర్య నమస్కారాలు చాలా పద్ధతిగా కనుక మీరు చేస్తే చాలా చాలా చమత్కారాలు మన జీవితంలో జరుగుతాయి. కానీ ఆ పద్ధతి కరెక్ట్ గా నేర్చుకుని మళ్ళీ మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గర, మన వాళ్ళకి చాలా మందికి సూర్య నమస్కారాలు కరెక్ట్ గా చేయటం వస్తుంది. ఒక ఆయన మాత్రం సూర్య నమస్కారాలు చెయ్యడు, చేయిస్తాడు. అంతేనా, మీ ప్రస్తుతం ఇంకా పర్మిషన్ వచ్చేంత వరకు చేయబాక. కానీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నా లేదు చెప్పి చేయించు. ఇంకెవరు మణికుమారి ఉండాలిగా సూర్య నమస్కారాలు. ఇంకా స్త్రీలకు ఎవరు నేర్పుతారు? రైట్, కాస్త ఇవాళ సాయంత్రం అది చాలా ముఖ్యమైనది. మంత్రాత్మకంగా 12 సూర్యనామాలు రావాలి. ఇంజత సూర్య నమస్కారాలు ఒకటి నేను మీకు చెప్పాను, రెండు ధ్యాన విధానం ఒకటి చెప్పాను, యంత్రాన్ని రోజు దర్శించమని చెప్పాను. దాని కింద ఉన్నటువంటి రెండు శ్లోకాలను చదువుకోండి. మంత్ర దీక్ష ఇవాళ నేను ఇవ్వటం లేదు, రేపు ఇస్తాను. ఆ మంత్రం ఎలా చేసుకోవాలో ఏమిటో అన్నది అంచేత రేపు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ద్రవాహారం మీదే రండి. సాలిడ్ టిఫిన్స్ పనికిరావు మంత్ర దీక్షకి, వినటానికి పనికి వస్తాయి, దీక్ష తీసుకోవటానికి పనికిరావు. అయితే రేపు 10 గంటలకి ఆ దీక్ష, ఆ మంత్రం ఎలా చేసుకోవాలి అనేటటువంటిది విశేషమైంది చెప్తాను. కానీ అన్ని మంత్రాలకి ఆధారభూతమైనటువంటి మంత్రం మాత్రం మీరు ఎప్పుడూ నేను చెప్పకపోయినా వదలవద్దు, ఒకమాల గాయత్రి. ఒకమాల గాయత్రి చేయకుండా మీరు ఏ మంత్రాలు చేసినా అవేం ఫలించవు. ఇంత మంత్రాలు ఉన్నా ఆ మంత్రాలు ఏమి ఫలించకపోవటానికి ఏకైక కారణం ఏంటి అంటే ఆ మంత్రాలు ఇచ్చేస్తున్నటువంటి వాళ్ళ దృష్టి గాయత్రి మీద పట్టం లేదు. ఎందుకు ఆఖరికి లలితాదేవి కూడా అంత గొప్ప రహస్య స్థవరాజన్ను కూడా ఏం చెప్తుంది అంటే దేవమందిరానికి వెళ్ళి ఒక మాల గాయత్రి చేసుకున్నాకే లలితామాల, ఇంకైతే ఇక్కడ కూడా ఒక మాల గాయత్రి చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అంచేత రేపు గాయత్రి గురించి కొంచెం ఇప్పుడు ఇందాక చెప్పేటటువంటి ఘృణి సూర్య ఆదిత్య అభ్యజ మంత్రాలు కొంచెం మారుతాయి, అది రేపు డిసైడ్ చేస్తాను మీకు ఏం చెప్పాలో. రేపు ఆ మంత్రం మనం నేర్చుకుంటాం. సరే, జై గురుదేవ్.